ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
శ్రోతలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆహార శాస్త్ర సాంకేతిక విజ్ఞాన కళాశాల రుద్రూర్ నిజామాబాద్ విద్యార్థులమైన మేము చేను కబుర్లు అనే కార్యక్రమం ద్వారా శాకాహార పానీయాలు మరియు వాటి ఉపయోగాల గురించి తెలియజేస్తున్నాం. ఇందులో పాల్గొన్న వారి పేర్లు కే సింధు, కే భవ్య, ఎం హర్షిత.
ఏ హర్షి, మనం వెళ్ళి టీ లేదా పాలు తాగి వస్తామే, మన దగ్గర బిస్కెట్స్ కూడా ఉన్నాయి కదా.
హా సింధు, రావే, నువ్వు కూడా మళ్ళీ ఆకలవుతుందంటావు, నడువు పోదాం.
నాకు పాలంటే ఇష్టం లేదే, వద్దు, మీరు వెళ్ళండి.
హర్షి, నీకు తెలుసు కదనే సింధుకి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది అని, మనం వెళ్దాం పదా.
లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే ఏంటే?
అంటే ఇప్పుడు పాలలో లాక్టోస్ ఉంటది కదా, జీర్ణం అవ్వాలి అంటే లాక్టేస్ అనే ఎంజైమ్ కావాలి, కానీ అది అందరికీ ఉండదు. అలా ఎవరికైతే పడదో వాళ్ళకి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది అని అంటారు. అందువలన పాలతో చేసిన ఏ పదార్థాలనైనా వారు చాలా తక్కువగా తీసుకుంటారు.
ఓ అవునా, మా దగ్గర అసలు స్వచ్ఛమైన పాలే దొరకవే.
మా దగ్గర దొరుకుతాయే, కానీ నాకు క్యాలరీలతోనే భయం.
అబ్బో, అయినా అందరిది ఒక బాధ అయితే మా ఫ్రెండ్ది ఇంకో బాధ. నాకేమో పాలు దొరకక ఏడుస్తుంటే వాళ్ళ దగ్గర పాలు దొరుకుతున్నా ఏం లాభం?
ఎందుకే అలా అంటున్నావు?
వాళ్ళు శాకాహారులే.
ఏ భవ్య కూడా అంతే కదనే, క్యాలరీస్ అని పాలే తాగదు అసలు.
తాగి కూడా ఏం లాభం ఉంది చెప్పే, ఈ రోజుల్లో చూస్తున్నాం కదా అంతా కల్తీనే, నీళ్లు కలపడం, యూరియా కలపడం జరుగుతూనే ఉంది.
అవునే, ఇవన్నీ చూస్తుంటే పాలు తాగాలంటేనే భయం వేస్తుంది. మా అమ్మ మాత్రం రోజుకి 2 సార్లు పాలు తాగుమని అంటది.
పాలు రోజుకి 2 సార్లు తాగితే మంచిదే, కానీ అవి స్వచ్ఛమైన పాలు అయితే ఉపయోగం ఉంటుంది, లేదంటే అనవసరంగా అనారోగ్య పాలవ్వాల్సి వస్తుంది.
అవునే, ఒకరు క్యాలరీస్ అంటారు, ఇంకొకరు ఎలర్జీ అంటారు, కల్తీ అంటారు, వీటన్నిటి బదులు ఇంకా ఏవైనా పాలు ఉంటే బాగుంటుంది కదా.
ఉన్నాయి కదనే, ఓట్ మిల్క్, రైస్ మిల్క్, పీనట్ మిల్క్, సోయా మిల్క్, ఇలా చాలా ఉన్నాయి కదా.
వీటినే కదా మనం శాకాహార పానీయాలు అంటాం.
హా, కరెక్ట్ గా చెప్పావు హర్షి.
మరి ఈ పాలు మన సమస్యలన్నింటికి పరిష్కారం అంటారా?
హా, ఎందుకు కాదు, ఇది ఒక మంచి పరిష్కారమే. అంటే అవి తల్లిపాలు అంత శ్రేష్టమైనవి కాకపోయినా ఆరోగ్యపరంగా మాత్రం మంచి లాభాలున్నాయి.
అవును భవ్య, మరి ఈ పాలని మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చా?
హా, చేసుకోవచ్చే. వీటిని మనం నాన్ డైరీ మిల్క్ అని కూడా అంటాం. ధాన్యాలు, చిక్కుళ్ళు, కాయలు వీటి నుండి చేసుకోవచ్చు.
ఇదేదో బాగుందే, మరి ఒకసారి ఎలా చేస్తారో తెలిస్తే మాకు కూడా చెప్పవా?
నాకు అంత అన్నిటి గురించి అవగాహన లేదు, కానీ ఏదో కొన్ని మాత్రమే తెలుసే.
మరి ఇంకేం ఆలస్యం, ఎలా చేసుకుంటారో చెప్తే ఈసారి వెళ్ళినప్పుడు మీకు కూడా చేసుకుని తీసుకొస్తా.
నీకు తాగాలనుందని చెప్పక మాకోసం చేసుకొస్తా అని ఎందుకే?
ఏ అది అంతే అంటదే, నువ్వు చెప్పు భవ్య ఎలా చేస్తారో.
అయితే వీటిని చేసే ముందు ఆ చెట్లని ఎలాంటి వాతావరణంలో పెంచుతున్నాం అనేది కూడా ముఖ్యమే. మనకి పాల యొక్క పోషక విలువలు లేదా పాల యొక్క నాణ్యత మొక్కల యొక్క పెరుగుదల మీదనే ఆధారపడి ఉంటుంది.
ఓ అవునా, మరి ఈ మొక్కల నుండి పాలు ఎట్లా తయారు చేస్తారే?
మనం ఈ పాలని 2 విధాలుగా చేసుకోవచ్చు, ఒకటి వెట్ ప్రాసెస్, ఇంకోటి డ్రై ప్రాసెస్ అంటారు. వెట్ ప్రాసెస్ అనగా తడి ప్రక్రియ. దీంట్లో మనం ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో మంచి నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు వేసి అందులో గింజలని 12 గంటల వరకు నానబెట్టాలి.
అమ్మో, 12 గంటల, అంతసేపు ఎందుకే?
దీనివల్ల అందులో ఉన్న పోషకాలు మనకి సమతుల్యంగా అందుతాయన్నమాట. ఆ నానబెట్టిన గింజలని ఒక ఒకసారి కడిగి నీళ్ళని వంపి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి.
మరి దీంట్లో ఎంజైమ్లు ఉపయోగిస్తారని విన్నా నేను.
అవును, నువ్వు విన్నది కరెక్టేనే. వీటిని నానబెట్టిన సమయంలో లేదా పేస్ట్ లాగా చేసిన సమయంలో కలపచ్చు.
అవును ఉపయోగిస్తున్నాం, సరే ఎందుకు ఉపయోగిస్తున్నామో కూడా చెప్పు.
అంటే మనం ఆ ధాన్యాలను వేడి చేసినప్పుడు అందులోని పిండి పదార్థాల వల్ల స్థిరత్వం అనేది మరీ ఎక్కువ చిక్కగా మారి పాలలా రాదు. దాన్ని తొలగించడం కోసం ఉపయోగిస్తాం. ఉదాహరణకి సోయా పాలు, దీనిని కూడా ఇలాగే చేస్తాం.
ఉదాహరణకి బానే చెప్పా, కానీ ఎలా చేస్తారో కూడా చెప్పు మరి.
సోయా మిల్క్ లో మనం ఉప్పుని వేసి అయినా వేయకుండా అయినా బ్లాంచింగ్ చేస్తాం.
బ్లాంచింగ్ అంటే ఏంటే?
బ్లాంచింగ్ అంటే ఏం లేదే, మరుగుతున్న నీళ్లలో 2-3 నిమిషాల వరకు ఉంచడం అంతే.
ఇలా మరుగుతున్న నీళ్లలో ఉంచడం వల్ల మరి ఏం లాభం మనకి?
దాని వలన ఎంజైమ్స్ యొక్క పనితీరు తగ్గించొచ్చు.
అసలు ఎందుకు తగ్గించాలి మనం?
ఎంజైమ్లు అనేవి ఆహారంలో ఉన్న పోషక విలువలని ఇంకా రుచిని తగ్గిస్తాయి.
మరి మనం ఈ బ్లాంచింగ్ అనేది అన్నింటికి చేసుకోవచ్చా?
కేవలం ఫ్రిడ్జ్ లో పెట్టి ఉపయోగించే కూరగాయలకి పండ్లకి మాత్రమే చేసుకోవచ్చే.
సరే ఇప్పుడు బ్లాంచింగ్ అయితే చేసుకున్నాం, తర్వాత ఎట్లా తయారు చేస్తారో కూడా చెప్పు.
ఏ నువ్వు వాగే భవ్య, నేను చెప్తా. మొన్న మనం చదువుకున్నాం కదా, అదే కదా?
హా అవును కరెక్టే.
సోయాబీన్ గింజలని మనం 12 గంటల శాతం నానబెట్టి తరువాత నీళ్లను మొత్తం వంపి ఆ గింజలను పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని మనం బట్టలో వేసుకొని పాలు అంతా వచ్చే వరకు పిండాలి. అదే సోయా మిల్క్. ఈ సోయా మిల్క్ తో మనం టోఫు కూడా చేసుకోవచ్చు.
ఓ అవునా, కానీ సోయా మిల్క్ అందరికి పడతదా?
ఇప్పుడు లాక్టోస్ ఎలాగైతే పడదో సోయా మిల్క్ కూడా పడని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే దాంట్లో చెడు పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి కొంతమందికి పడదు. దాని బదులు కొబ్బరి పాలు, రైస్ మిల్క్, పీనట్ మిల్క్ ఇవన్నీ తీసుకోవచ్చు.
అవునా, మరి కొబ్బరి పాలు ఎట్లా చేసుకుంటామో చెప్పు, తెలిస్తే నేను ఇంట్లో కూడా చేస్తా.
నువ్వు అన్ని చేస్తా అంటావు కానీ ఒక్కటైనా చేస్తావా అనే నాకైతే డౌటే. అసలు నువ్వు కిచెన్ లోకైనా వెళ్తావా?
ఏ కాదే, మొన్న అది లాక్డౌన్ లో బాగా ట్రై చేసింది, నాకు ఫోటోస్ కూడా తీసి పంపింది.
అవునా, అందరూ తిని బాగానే ఉన్నారా లేదా హాస్పిటల్ కి ఏమైనా వెళ్లారా?
నీలా కాదులే. సరే మీరు ఆపండి, భవ్య నువ్వు చెప్పే కొబ్బరి పాలు ఎట్లా చేస్తారో.
హా, అయితే మొదటగా పచ్చి కొబ్బరి తురుము తీసుకొని గ్రైండర్ లో వేసి అందులో నీళ్లు కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిని ఒక బట్టలో వేసి పాలన్నీ వచ్చే వరకు పిండాలి. ఇలా 2-3 సార్లు వరకు చేయాలి.
ఇదేదో సులభంగా ఉంది కదనే.
అవునే, మరి దీని యొక్క పోషక విలువలు కూడా చెప్పు.
కొబ్బరి పాల వల్ల ఏ వంటకానికైనా మంచి రుచి వస్తుందనేది మనకు తెలిసిందే. స్వీట్లలో, ఐస్ క్రీమ్ లలో కూడా ఉపయోగించొచ్చు.
మరి రైస్ మిల్క్ ఎలా చేస్తారే?
రైస్ తో చేస్తారని
ఆ మాత్రం తెలీదా మాకు.
మీరు ఆపండే, రైస్ మిల్క్ అనేది మనం ఇంట్లో చేసుకోవడం చాలా సులభమే. దీనికి కేవలం 2 పదార్థాలు చాలు, ఒకటి ఖర్జూరా, ఇంకోటి బియ్యం.
ఖర్జూరానా, అదెందుకు ఉపయోగిస్తున్నాం?
మనం చేసే పాలకి తీయదనం ఇచ్చేది ఈ ఖర్జూరనే. దీనిని ఎలా చేస్తామంటే, 1 కప్పు బియ్యం తీసుకుని దానికి 8 కప్పుల నీళ్లు జోడించి అందులో కొద్దిగా ఉప్పు వేసి 2 ఖర్జూరాలు వేసి 2 గంటల వరకు నానబెట్టాలి. తర్వాత వచ్చిన మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో పోషక విలువలు సింధు చెప్తది విను హర్షి.
అన్ని శాకాహార పాల కంటే ఈ పాలు బాగా పల్చగా ఉంటాయి, ఎందుకంటే వీటిలో 89% నీరు, 9% కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కొద్ది పాలల్లో కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి, అందుకే ఇవి తేలికగా జీర్ణమవుతాయి.
మరి ఇవి వేటిలో ఉపయోగిస్తారు సింధు?
ఈ పాలు సూప్లలో, సాస్ల తయారీకి ఉపయోగిస్తాం. పలచగా ఉండటం వల్ల చిక్కదనం కోసం కార్న్ స్టార్చ్ గాని కలిపి బేకింగ్ ఉత్పత్తులకు వాడుకుంటారు.
మరి ఈ పాలలో ఫ్లేవర్లు ఉంటాయా?
అవును, ఇతర పాలలో లాగానే ఈ పాలలో కూడా స్ట్రాబెరీ, వెనీలా ఫ్లేవర్ లో చేసుకోవచ్చు. నాకు తెలిసి వేరే ఫ్లేవర్లు కూడా దొరుకుతున్నాయి అనుకుంటా.
అవును, ఒకవేళ నీకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అంటే నువ్వు కోకో పౌడర్ కలపొచ్చు. అలా కాకుండా నీకు బెర్రీ పాలు కావాలనుకో, అందులో బెర్రీలని కూడా కలపొచ్చు.
అవునా, అయితే ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రయత్నిస్తా.
ఇప్పటి నుండి నేను కూడా ఈ పాలే తాగుతా, ఎందుకంటే ఇందులో లాక్టోస్ ఉండదు కదనే. నాకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది కాబట్టి నాకు అదే బెటర్.
అవునే కరెక్టే. ఇన్ని రోజులు నీకు ఏ పోషక ఆహారం అయితే లోపించిందో ఇంకా ఆ పోషకాలు ఈ పాల ద్వారా పుష్కలంగా లభిస్తాయి.
మరి ఈ పాలు అందరు తాగొచ్చా?
హా, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ తాగొచ్చే. కానీ చిన్నపిల్లలైతే కేవలం 2 సంవత్సరాలు పడ్డాకే తాగాలి, అది కూడా మరీ తీయని పాలు మాత్రం ఇవ్వకూడదు.
ఓ అవునా, హా ఇదే చిన్నపిల్లలు ఇస్తే ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఇష్టంగా తాగుతారు కదా.
హా తాగుతారే.
మరి ఇంతసేపు ఓట్ మిల్క్, సోయా మిల్క్, రైస్ బ్రెస్ట్ మిల్క్ అంటున్నావు కానీ అసలు వాటి వల్ల మనకి ఏం లాభాలున్నాయి?
నేను మొదట్లో చెప్పినట్లుగా ఇది శాకాహారులు, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవారు, ఇంకా క్యాలరీల భయం ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో క్యాలరీల శాతం కూడా చాలా తక్కువే. ఇంకా ఇది ముసలి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇది సులభంగా జీర్ణమవుతుంది కాబట్టి. ఇంకా ఇందులో ఎన్నో పోషక విలువలు, ప్రోటీన్లు ఎక్కువ ఉండటం వలన దీనిని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ తీసుకోవచ్చు. ఉదాహరణకి కొబ్బరి పాలు, ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో తోడ్పడుతుంది.
అయితే సాధారణ పాలతో పోలిస్తే ఈ పాలు ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చు?
మనం ఫ్రిడ్జ్ ని ఉపయోగిస్తే 7 నుండి 10 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చే.
అవునా, అయితే సాధారణ పాలతో పోలిస్తే ఇవి ఎక్కువ రోజులే ఉంటాయన్నమాట.
నిజమే, మనం ప్యాకెట్ పాలు అయితే ప్యాకెట్ విప్పకుండా ఉంచితే 5 నుండి 7 రోజుల వరకు వస్తాయి. ఒకవేళ ప్యాకెట్ విప్పితే 2 నుండి 3 రోజుల వరకే వస్తాయి కదా.
అవును, మరి ఈ శాకాహార పానీయాల పౌడర్లు దొరుకుతాయా మనకి?
ఆ, దొరుకుతున్నాయి. దీన్నే డ్రై ప్రాసెస్ అంటారు, అనగా పొడి ప్రక్రియ. ఈ పొడి ప్రక్రియలో ముందుగా మనం మంచినీటిలో గింజలని నానబెట్టాలి. అలా నానబెట్టిన దాన్ని మళ్లీ ఆరబెట్టి పొడిలా పట్టాలి. చివరగా దాంట్లో మనం పీచు పదార్థం మరియు పిండి శాతాన్ని తగ్గించి కేవలం ప్రోటీన్ల శాతం మాత్రమే ఎక్కువ ఉండేలా చూసుకుంటాం. దీనివల్ల ఇది పిల్లల పెరుగుదలకి గాను ఎంతగానో ఉపయోగపడుతుంది.
అవును, ఈ పాలు పిల్లలకే కాదు అన్ని వయసుల వాళ్ళకి సంపూర్ణ ఆహారమే. ఉదయాన్నే ఓ గ్లాసు పాలు తాగడం వల్ల శక్తి రావడంతో పాటు ఎముకల వృద్ధి పనితీరు కూడా బాగుంటది.
అవునే, మనలాగా ఈ మధ్య చాలా మంది జంతు సంబంధిత పాలలోని లాక్టోస్ పడకపోవడం వల్ల పాలకి పాల పదార్థాలకి దూరంగా ఉంటున్నారు. ఇంకొంతమంది శాకాహారులుగా మారి జంతు సంబంధిత పాల ఉత్పత్తులను తీసుకోవడం మానేశారు. అలాంటి వారందరికీ ఈ శాకాహార పాలు ఉపయోగపడతాయి కదా.
అవును భవ్య, మరి డైరీ పాలతో పోలిస్తే ఈ పాలలో పోషకాలు ఎలా ఉంటాయి?
డైరీ పాలతో పోలిస్తే ఈ పాలలో కాల్షియం 50% ఎక్కువ, ఇంకా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇంకా చక్కెర శాతం కూడా తక్కువే. అందువల్ల మన రక్తంలోని గ్లూకోజ్ శాతం అనేది పెరగకుండా చూసుకోవచ్చు. ఇంకా ఆవు గేదె పాలతో పోలిస్తే ఈ పాలలో క్యాలరీలు తక్కువే ఉంటాయి, కాబట్టి ఈ పాలు మనం రోజు తీసుకున్నా మంచిదే.
అవును సింధు, మనం ఈ పాలలో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటది కదా.
డ్రై ఫ్రూట్స్ వేయడమే కాదే, డ్రై ఫ్రూట్స్ తో విడిగా పాలు కూడా చేసుకుంటాం. ఉదాహరణకు బాదం పాలు, కాజు పాలు. అదే, కాజు పాలంటే జీడిపప్పు పాలన్నమాట.
కాజు పాలా? బాదం పాలైతే విన్నా కానీ కాజు పాలంటే కొత్తగా వింటున్నా.
అవునే, నీకు ఎలా తెలుసు ఈ కాజు పాల గురించి?
మా తమ్ముడికి ఈ కాజు పాలతో చేసిన వంటలంటే బాగా ఇష్టమే, అందుకే మా అమ్మ తరచుగా వంటల్లో ఉపయోగిస్తుంది.
ఏ, నాకిప్పుడు గుర్తొచ్చిందే, మా అమ్మ ఈ పాలను కూరలో ఉపయోగిస్తది. అబ్బా, ఈ కాజు పాలు వేస్తే కూరలు భలే టేస్ట్ ఉంటాయే.
అవునే, కాజు పాలు టేస్ట్ ఇంకా చిక్కదనం ఇస్తాయి. మరి దీంట్లో పోషక విలువలు ఎలా ఉన్నాయి?
ఈ పాలల్లో కొవ్వులు ఎక్కువగా ఉన్నప్పటికీ అవి అన్సాచురేటెడ్ వి కావడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచివి. ఇంకా దీంట్లో పోషక విలువలు అంటారా, ప్రోటీన్లు, విటమిన్లతో పాటు పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాల శాతం కూడా ఎక్కువే. కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకునే వాళ్ళకి మంచిదన్నమాట. చిక్కదనం ఎక్కువగా ఉండడం వల్ల వీటిని హర్షి అన్నట్టుగా వంటలో కూడా ఉపయోగిస్తారు, ఇంకా బేకరీ ఉత్పత్తుల తయారీలో కూడా వాడుతున్నారు.
అయితే దీంట్లో మెగ్నీషియం ఉంది అన్నావు కదా, అది నరాల పనితీరుని మెరుగుపరుస్తుంది కదా.
అవును హర్షి, నువ్వు చెప్పింది కరెక్టే, మనకి క్లాస్ లో చెప్పింది బాగానే గుర్తు పెట్టుకున్నావే.
ఏమనుకున్నావు మరి నా గురించి? సరేలే, అదంతా కాదు గాని నాకు బాదం పాలు తాగాలనిపిస్తుందే, రేపు తాగుదాం కదా.
అవునే. ఏ భవ్య, రేపు మీ అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా నేను చూడటానికి హాస్టల్ కి, వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పవా?
హా సరేనే. మరి మీరు ఈ బాదం పాలు తాగడం వల్ల ఏ పోషకాలు అందుతాయో తెలుసా?
ఈ సింధుకి తాగడమే తెలిసే, పోషక విలువల గురించి ఏం తెలుసు ఇంకా?
అవును మరి, నీకు తెలిస్తే నాకు చెప్పు మరి.
అనవసరంగా అని అనిపించుకున్నా. ఏ భవ్య, నువ్వు చెప్పే బాదం పాలలో పోషక విలువలు.
అనుకున్నా నన్నే అడుగుతారని. అయితే ఈ పాలలో విటమిన్ ఇ, మంచి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడంతో పాటు ఈ పాలు క్యాన్సర్లని, హృద్రోగాలని కూడా నిరోధిస్తాయి. ముఖ్యంగా ఇంట్లో తయారు చేసుకునే బాదం పాలలో అయితే కాల్షియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.
అవునే, ఇది మిల్క్ షేక్స్ లో, టీలో, కాఫీలో కూడా వేసుకొని తాగొచ్చు కదా.
హా అవును, అయితే వీటిని కూడా ఇప్పుడు శాకాహార పానీయాలంటామా?
అవునే, శాకాహార పాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బాదం పాలే.
ఈ శాకాహార పానీయాలకు చాలానే పోషకాలున్నాయైతే.
విన్నారా శ్రోతలు, ఈరోజు మనం వివిధ రకాల శాకాహార పానీయాలు తయారీ ఇంకా వాటి పోషక విలువలు తెలుసుకున్నాం. ఈ పాలు మనం రోజు తీసుకుంటే ఎన్నో పోషకాలు అందుతాయి.
ఇప్పుడు మనం ఈ పానీయాల గురించి తెలుసుకున్నాం కదా, తెలియని వాళ్ళకి కూడా అవగాహన కల్పిద్దాం.
ఈ వారం మన చేను కబుర్లలో ఆటిజం గురించి తెలుసుకుందాం. చిన్నారుల్లో ఎదుగుల సమస్యగా ఆటిజం వ్యాధి దాడి చేస్తుంది. అందరి పిల్లల్లా ఈ పిల్లలు ఉండరు. ఈ వ్యాధిని చిన్నతనంలోనే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. బిడ్డ పుట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటారు. పాకడం, నిలబడటం, బోర్ల పడటం, ఇలా ప్రతీది తల్లిదండ్రులకి ముచ్చటే. కానీ కొంతమందిలో అలాంటి లక్షణాలు కనిపించవు. అందరి పిల్లల్లా వారు యాక్టివ్గా ఉండలేరు. ఓ మూలన ఉంటారు, బాధపడుతుంటారు. దీనికి కారణం ఆటిజం అయి ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు 7 లోపు నుంచి కనబడిన 4 ఏళ్ల వరకు మనం గుర్తించలేము. ఈ సమస్యలో వ్యాధి తీవ్రత ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే చిన్న వయసులోనే చిన్నారులను కాటేస్తున్న ఈ వ్యాధిని మనం ముందుగానే గుర్తించాలి. ఈ వ్యాధికి గురవుతున్న చిన్నపిల్లలు నేరుగా కళ్ళల్లోకి చూడలేరు, మనల్ని చూస్తూ మాట్లాడలేరు, ఇతరులతో కలవలేరు, ఒంటరిగానే ఉండేందుకు ఇష్టపడతారు. తమకి ఏం కావాలో వంటి విషయాలను చెప్పలేరు. మాటలు కూడా సరిగ్గా రాకపోవడం, చేసిన పనులనే మళ్ళీ మళ్ళీ చేయడం, ఎక్కువగా ఏడుస్తుండడం, అడిగింది ఇవ్వకపోతే ఘీ పెట్టడం, ఏదైనా వస్తువుపై ప్రేమ పెంచుకొని దానితోనే కాలం గడపటం, ఎలాంటి ఫీలింగ్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయకపోవడం, వచ్చే ప్రమాదాల గురించి తెలుసుకోకపోవడం, దెబ్బలు తగిలినా కూడా తెలుసుకోలేకపోవడం, పిలిస్తే పలకకపోవడం, శబ్దాలను పట్టించుకోకపోవడం, ఎవరిని చూసినా పట్టించుకోకపోవడం, పిలిచినా పలకకపోవడం, ఇలాంటి సమస్యలే కాకుండా మరికొన్ని సమస్యలు కూడా ఆటిజం సోకినట్లు పిల్లల్లో కనబడుతుంటాయి. వీటిని గుర్తించి ముందు నుంచే జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా పిల్లలతో మనం ఎక్కువగా కాలం గడుపుతూ వారితో మాట్లాడుతుంటే పరిస్థితిలో మార్పు వస్తుంది. వైద్యుడి సలహాల మేరకు చికిత్స తీసుకుంటూ మరిన్ని జాగ్రత్తలు పాటిస్తే సమస్య తగ్గుతుంది. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై ఒక కన్నేసి ఉంచాలి, లేదంటే వారు వ్యాధికి గురైన సంగతి మనకి తెలియదు. ముఖ్యంగా ఆటిజం వ్యాధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యాధికి చికిత్స లేదు. సకాలంలో గుర్తించడం ద్వారా మాత్రమే లక్షణాలను తగ్గించవచ్చు. ఇది ఒక న్యూరలాజికల్ డిజాస్టర్. ఆటిజం తెలుగు పరిభాషలో మూగ వ్యాధి అని అంటారు. ఒకప్పుడు ఇది బయట దేశాల్లో ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు మన దేశంలోనూ ఉంది. ఇదేం జబ్బు కాదు, ఇదొక వలయం. అందులో బందీలు పిల్లలు. ఖచ్చితంగా వీళ్ళు ఇలాగే ఉంటారని చెప్పలేని పరిస్థితి. అందరూ ఒకేలా అనిపించరు. ఇతమిద్దంగా ఇవే లక్షణాలు అని కూడా చెప్పలేం. అలాగని దీనిని గుర్తించడం కష్టమేం కాదు. పైగా ఎంత ముందుగా గుర్తిస్తే అంతగా నివారణ సాధ్యమవుతుంది. ఈ ఆటిజం వ్యాధిలో భావప్రసారంలో లోపాలు ఉంటాయి. భావప్రసార లోపాలు అనగా మాటలు ఆలస్యంగా వస్తాయి, వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఉంటాయని చెప్పలేము. ఏదైనా చెప్పాలంటే వేలు పట్టుకొని అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తారు. తరువాత అది ప్రవర్తన. ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. ఆ పనిని ఎప్పుడు చేసినా తిరిగి అట్టాగే చేయాలని చూస్తారు. ఉదాహరణకు ఏం కంచంలో తింటారో అదే ప్రతిరోజు కావాలంటారు. మారిస్తే ఒప్పుకోరు. ఈ లక్షణాలు ఆరంభమైన వయస్సు, ప్రభావం, విజృంభణ తదితర అంశాలను బట్టి దీన్ని ఆర్టిస్టిక్ డిజార్డర్, రట్స్ డిజాస్టర్, ఆస్పెర్జెస్ డిజార్డర్, చైల్డ్హుడ్ డిస్ఇంటిగ్రేటెడ్ డిజార్డర్, బుద్ధిమాంద్యం కానిది ఆటిజం అని 5 రకాలుగా విభజించారు. ఆర్టిస్టిక్ డిజార్డర్ ఇది ఎక్కువగా కనబడే ఆటిజం సమస్య ఏం కాదు. దీన్ని చైల్డ్హుడ్ ఆటిజం అని కూడా అంటారు. ఇది ఆడపిల్లల్లో కన్నా మగపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. రట్స్ డిజాస్టర్ అదురు కాని ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పుట్టిన ఏడాది వరకు పిల్లలు బాగానే ఉంటారు, కానీ దాని తరువాత లక్షణాలు కనబడటం మొదలవుతుంది. ఇది 2-3 ఏళ్లలో వేగంగా తీవ్రమవుతాయి. అప్పటికి వచ్చిన ఒక 2 మాటలు కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి. ఇది ముదిరే రకం కావటం వల్ల కొంతకాలానికి నాడీ సంబంధిత సమస్యలు ఆరంభమవుతాయి. సరిగా నడుము నిలపలేకపోతుండడం వల్ల మెల్లగా ఫిట్స్ కూడా వస్తాయి. సాధారణంగా వయసుతో పాటు పెరగాల్సిన తల వీరిలో చిన్నదవుతూ ఉంటుంది. చొంగ కారడం, చేతులు కాళ్ళను ఒకే రకంగా ఆడిస్తుండడం, చేతులతో చప్పుళ్ళు చేయటం వంటివి కనబడతాయి. యుక్త వయసుకు ముందే సమస్యలు బాగా ముదిరి వీరు బ్రతకటం కూడా కష్టమవుతుంది. ఆ తరువాతది ఆస్పర్జస్ డిజాస్టర్. ఇది మగపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. సాధారణంగా ఆటిజం పిల్లల్లో మాటలు ఆలస్యంగా వస్తుంటాయి, కానీ ఈ రకంలో మాటలు మామూలుగానే ఉంటాయి. 4 వెళ్ళటం, తెలివితేటలు కూడా బాగానే ఉంటాయి, కానీ తక్కువగా మాట్లాడతారు. అడిగిన దానికి సమాధానం చెప్పేసి ఆపేస్తారు. శారీరాకృతి భిన్నంగా ఉంటుంది, పొడుగ్గా ఉంటారు. పొడవైన ముఖంతో పాటు చెవులు భిన్నంగా ఉంటాయి. మిగతా ఆటిజం పిల్లలతో పోలిస్తే ఇతరులతో బాగానే కలుస్తారు, కాబట్టి వీరిలో భాష నైపుణ్యాలు కాస్త ఎక్కువగానే అలవడతాయి. కొంతవరకు బాగానే చదువుతారు, కొన్ని పనుల్లో ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు, అందువల్ల ఆయా అంశాల్లో నైపుణ్యం సాధిస్తారు. అందువల్ల మిగతా ఆటిజం పిల్లలతో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉంటారు, కానీ వీరిలో ప్రవర్తనా సమస్యలు ఎక్కువ. కోపోద్రేకాలు కూడా మితిమీరి ఉంటాయి. ఆ తరువాతది చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్. ఇది చాలా తీవ్రమైన సమస్య. వీళ్ళు పుట్టినప్పుడు బాగానే ఉంటారు, 1-2 ఏళ్ల వరకు ఎదుగుదల కూడా బాగానే ఉంటుంది. పాకటం, నిలబడటం, మాట్లాడటం అన్నీ మామూలుగానే వస్తాయి. ఆ తర్వాత ఎదుగుదల వెనక్కి మళ్ళటం మొదలవుతుంది. ఇది చాలా వేగంగా ముఖం ముదిరినట్టుండటం, తలకట్టు కిందికి ఉండటం, పొట్టిగా లావుగా ఉండటం వంటివి కనబడతాయి. నాడీ సంబంధ లోపాలు ఆరంభమై ఫిట్స్ వచ్చి నెమ్మదిగా మంచానికే పరిమితమవుతారు. బతికి బట్ట కట్టే అవకాశాలు తగ్గుతాయి. బుద్ధిమాంద్యం కానిది ఆటిజం. బుద్ధిమాంద్యం ఉన్నవారు ఇతరులతో కలవకుండా తాము లోకంలో తాముంటారు, కాబట్టి మొదట్లో దీన్ని అంతా బుద్ధిమాంద్యంగానే భావించేవారు. కానీ ఆటిజం పిల్లలు బుద్ధిమాంద్యం పిల్లల్లా స్తబ్దుగా ఉండరు, హుషారుగా పరిసరాలను గమనిస్తూనే ఉంటారు, కాబట్టి ఇది బుద్ధిమాంద్యం కాదు. పైగా ఆటిజం పిల్లలు కొన్ని దాంట్లో చాలా చురుకుగా ఉంటారు. కొందరు ఏదైనా ఒకసారి దానిని చూస్తే మరిచిపోరు, మరికొందరు అంకెలు సంఖ్యలు టకటకా చెప్పేస్తారు, పద్యాలు గాయాలను ఒకేసారి వినగానే తిరిగి అప్పజెప్తారు. చుట్టుపక్కల పరిసరాలను అంతగా చూడనట్టు ప్రవర్తించినా వీరిలో కొన్ని అసాధారణ సామర్థ్యాలుంటాయి. ఈ ప్రత్యేకతలన్నింటినీ దృష్ట్యా ఇది బుద్ధిమాంద్యం కాదని తేల్చారు. అయితే ఆటిజం పిల్లలు పెద్దయ్యాక కొందరిలో బుద్ధిమాంద్యం లక్షణాలు కనిపించవచ్చు. ఇతరులతో కలివిడిగా ఉండకపోవటం, నేర్చుకోకపోవటం వంటివి దీనికి దారి తీయొచ్చు. దీనికి కారణాలు, ఆటిజంకు ఇదిమిత్తమైన కారణమిది అని చెప్పటం కష్టం. మెదడు ఎదుగుదలకు తోడ్పడే కొన్ని జన్యువులు, క్రోమోజోమ్లు కూడా ఆటిజంకు దోహదం చేస్తున్నట్టు భావిస్తున్నారు. మెదడులో సెరటోనిన్, డోపోమిన్ వంటి రసాయన మార్పులు కూడా సమస్యకు మూలం అని అంటుంటారు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ నుండి బారిపడినా లేదా కాన్పు సమయంలో బిడ్డ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవటం వంటి సమస్యలు తలెత్తినా ఆటిజం బారిన పడవచ్చని భావిస్తున్నారు. కొన్ని వృత్తుల్లోని తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోవటం, పరిసరాల నుంచి సరైన ప్రేరణ లేకపోవడం వలన కూడా ఇది వస్తూ ఉంటుంది. రేడియేషన్ ప్రభావం వంటివి కూడా కారణమవుతుంటాయి.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న,
ఎరుపు రంగు వైర్ ని ఏ టెర్మినల్ కి కనెక్ట్ చేస్తారు? ఆప్షన్ ఏ నెగటివ్, ఆప్షన్ బి పాజిటివ్.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ బి పాజిటివ్.
గత వారం రెండవ ప్రశ్న,
ఎర్తింగ్ కోసం వేటిని వాడతారు? ఆప్షన్ ఏ ఉప్పు, ఇసుక, బొగ్గు, ఆప్షన్ బి పైవన్ని.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ బి పైవన్ని.
ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానం పంపినవారు దోమల్గూడ హైదరాబాద్ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, వత్వర్లపల్లి అమ్రాబాద్ మండల్ నాగర్ కర్నూల్ నుండి నాగిల్ల శ్రీశైలం, సర్వారం భద్రాద్రి కొత్తగూడెం నుండి మాలోతు ఆశారాణి, మణికొండ హైదరాబాద్ నుండి శ్రీమతి జాన్సీ కర్రీ, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు సాతాపూర్ నాగర్ కర్నూల్ నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, లుంబిన్ కుమార్, చీర్లవంచ రాజన్న సిరిసిల్ల నుండి గంగు, హనుమండ్లు, లక్ష్మి, వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, సింధూజ, లింగన్వాయి గ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి మనోహర్, రాణి, శ్యామలమ్మ, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు కిషన్నగర్ కరీంనగర్ నుండి జంగిలి చంద్రయ్య, కామారెడ్డి నుండి ఎస్కే ఇమ్రాన్, చిన్న తిరుపతి కర్ణాటక నుండి శ్యామల ప్రకాష్. ఈ వారం మొదటి ప్రశ్న, లాక్టేస్ ఇంటోలరెన్స్ అనే సమస్య శాకాహార పానీయాలు తీసుకునేవారిలో లేకపోవడానికి ప్రధాన కారణం ఏ లాక్టేస్ ఎంజైమ్, బి లాక్టేస్ ప్రోటీన్. ప్రశ్న మరోసారి, లాక్టేస్ ఇంటోలరెన్స్ అనే సమస్య శాకాహార పానీయాలు తీసుకునేవారిలో లేకపోవడానికి ప్రధాన కారణం ఏ లాక్టేస్ ఎంజైమ్, బి లాక్టేస్ ప్రోటీన్. ఈ వారం రెండవ ప్రశ్న, శాకాహార పానీయాలలో వాడే కొబ్బరి పాలను దేని నుంచి తయారు చేస్తారు? ఏ కొబ్బరి నీరు, బి కొబ్బరి తురుము. ప్రశ్న మరోసారి, శాకాహార పానీయాలలో వాడే కొబ్బరి పాలను దేని నుంచి తయారు చేస్తారు? ఏ కొబ్బరి నీరు, బి కొబ్బరి తురుము. చేనుకబుర్లు శ్రోతలు మారిన మొబైల్ నెంబర్ను సరిచూసుకొని ఒక నెంబర్ నుండి రెండు పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
PGTSAU అగ్రికల్చరల్ వీడియోస్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PGTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ఫోన్లలో యూట్యూబ్ ఛానళ్లు ఓపెన్ చేసి PGTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి, దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి, ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారీ మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.